സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ആറവ അധ്യായം പരവ ശ്ലോകം.
യോഗീയും ജീത സതതം ആത്മാനം രഹസി സ്ഥിതഃ ഏകാകീയത ചിത്താത്മാ നിരാശീര പരിഗ്രഹഃ
കൃഷ്ണപരമാത്മ ഈ ആത്മസംയമയോഗമു ലേക ധ്യാനയോഗമു അനേ അധ്യായంలో സമാധി അഭ്യാസരൂപ നിധിധ്യാസനം గురించి మాట్లాడుతున్నారు. సమాధి అభ్యాస అంటే కూర్చొని ఒక ప్రత్యేక సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఆత్మ చింతనను చేయాలి. ఏ ఆత్మ గురించి అయితే నేను గురువు దగ్గర విన్నానో ఆ ఆత్మని గురించి ఒక చోట కూర్చొని ఆ ఆత్మ చింతన చేయాలి. ఎందుకు చేయాలి అంటే వినినంత మాత్రాన గురువు ముఖంగా విన్న తర్వాత కూడా ఆ ఆత్మ నేను అనేటువంటి నిశ్చయం రాదు. చాలా కష్టం. వినడం వింటాం కానీ ఆ ఆత్మని నేనే అని నిశ్చయం రావాలి. ఇప్పుడు 4+4 అంటే 8 అని నిశ్చయంగా మనకు తెలుసు, అందులో సందేహం లేదు. 4+4 అంటే 8 6 అని సందేహం వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. 4+4 అంటే 8 ఎప్పుడైనా ఎక్కడైనా, అది నిశ్చయ జ్ఞానం అంటారు. అదేవిధంగా ఈ ఆత్మ జనన మరణ వ్యాధి ముసలితనం లేనటువంటి రాగ ద్వేషాలు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఎల్లప్పుడూ ఉండేటటువంటిది అమృత స్వరూపం, అందులో దుఃఖ లేశం కూడా లేదు అనేది సత్యం, పరమసత్యం. అది తెలుసుకుంటే, అది నేనని తెలుసుకుంటే మనిషి జీవితం ఆనందం, ఆనందమయం. అలా తెలుసుకోకపోతే మనిషి జీవితం దుర్భరం, దుఃఖమయం. కనుక ఇటువంటి పరమసత్యాన్ని విన్న తర్వాత కూడా మనం ఎందుకు నేను అది అని తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు నిశ్చయ జ్ఞానం రావడం లేదు? వినంగానే రావాలిగా. స్కూల్లో టీచర్ గారు చెప్తేనే బోర్డు మీద 4+4=8 అని వేస్తే నిశ్చయ జ్ఞానం వచ్చేస్తుంది కదా వెంటనే. ఇది ఎందుకు రావడం లేదు అంటే ఈ జ్ఞానం రాకుండా, నిశ్చయ జ్ఞానం రాకుండా ఏదో అడ్డు పడుతున్నది మనకు, ఏదో అడ్డు పడుతున్నది, ఆటంకం. ఏమిటి ఆ ఆటంకం అంటే దేహ వాసన, దేహాభిమాన రూప వాసన. దేహ అభిమాన రూప వాసన అంటే ఈ దేహము నేను, నేను అనే తీవ్రమైన అభిమానం. ఈ దేహాభిమాన వాసన అది అనేక అభిమానాలకు దారి తీస్తుంది, అనేక అభిమానాలకి దారి తీస్తుంది. అది మమకారానికి, ఈ ఇల్లు నాది అనే అభిమానానికి దారి తీస్తుంది, ఈ పిల్లలు నావాళ్ళు అనే అభిమానానికి దారి తీస్తుంది, అన్నిటి మీద అభిమానానికి దారి తీస్తుంది ఒక్క దేహాభిమాన వాసన. అదే మూల కారణం. అది తీవ్రంగా, బలంగా, దృఢంగా ఉండడం వలన మనకు నిశ్చయ జ్ఞానం అంత తేలికగా రాదు. నిన్న ఎవరో చెప్తున్నారు, మోడీ గారు రైల్వే స్టేషన్లలో హాస్పిటల్స్ లో 500 రూపాయల నోట్లు తీసుకొని వాళ్ళకి సేవ చెయ్యండి, టిక్కెట్లు ఇవ్వండి, హాస్పిటల్స్ లో కూడా వాళ్ళకి సేవ చెయ్యండి అని అన్నారు. ఒక వ్యక్తి ఏమన్నాడు, స్టేషన్కి వెళ్ళాడు పాపం 500 రూపాయల నోటు తీసుకొని, ఆ స్టేషన్లో టిక్కెట్ ఇవ్వనంటారు వాళ్ళు, మా దగ్గర చిల్లర లేదు మేము ఇవ్వమంటారు. ఆ వ్యక్తి అంటాడు, మోడీ గారు మీరు 500 రూపాయలు రైల్వే స్టేషన్లో డాక్టర్ల దగ్గర పనిచేస్తాయని చెప్పి అన్నారు, కానీ వీళ్ళు ఒప్పుకోవడం లేదే. మీరు ఈ దేశాన్ని మార్చాలని, మనుషులను మార్చాలని అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, కానీ వీళ్ళు మారరండి, వీళ్ళు ఇట్లాగే ఉంటారు. మీరు చెప్పినా కూడా విన్నారా? వీళ్ళు వినరు. మనుషులు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అది ఆచరించడం లేదంటే అంటే తీవ్రమైనటువంటి అభిమానం. కనుక మనుషులు మారరండి, మీరు ఎన్ని చెప్పినా మారరండి, ఈ దేశం ఇంతే అంటున్నాడు. అంటే మన దేశంలో లంచగొండితనం, అరాచకం, అవినీతి అంత బాగా వేళ్ళు ఊరి ఉన్నదన్నమాట, వేళ్ళు పాతుకొని ఉన్నది అందులో. అందుకని చాలా మందికి ఇప్పుడు వీరు చేసినటువంటి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమం, 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లు ఆపేస్తే లంచగొండితనం పోతుంది, అవినీతి పోతుంది, నల్లధనం ప్రాబ్లం పోతుంది, టెర్రరిజం ప్రాబ్లం పోతుంది అని చెప్పి అంటున్నారు కదా. 190 మందికి అనుమానం, ఇది ఎట్లా పోతుందండి, ఇది పోదండి, ఇది పోదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసారు సార్. అంత తీవ్రంగా ఉన్నదండి, ఎట్లాగైనా జనం మోసం చేస్తారు. చేశారు కదా, 8 తర్వాత బంగారపు కొట్టుకు వెళ్ళి బంగారం కొనుక్కున్నారు అందరు. 8 తర్వాత వెళ్ళి అందరూ బంగారం కొనుక్కున్నారు వెళ్ళి. అంటే ఏమిటి, అదంతా నల్లధనం అనే కదా అర్థం. నువ్వు బ్యాంకులోకి వెళ్ళి ఎందుకు మార్చుకోకూడదు, మార్చుకుంటే పట్టుకుంటారు. వాళ్ళందరూ స్మార్ట్గా బంగారం కొట్టుకెళ్ళారు. అంటే అభిమానం చూసారు ఎట్లా ఉంటుందో, అజ్ఞానంతో కూడిన అభిమానం తీవ్రంగా ఉంటుంది. బంగారం కొట్టుకెళ్ళి అందరూ 1 గంట దాకా 12 దాకా బంగారం కొట్లు తెరుచుకునే కొనుక్కున్నారు. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు స్మార్టెస్ట్, ఆయన ఏం చేశారు, మీరు 8 తర్వాత అమ్మినవన్నీ దాన్ని అంతా కూడా ఆ కెమెరాలో బంధించిందంతా కూడా నాకు రికార్డు పంపించాలన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనిషి అవినీతికి అన్యాయానికి ఎంత కూరుకుపోయినాడంటే బయటికి రాలేనంతగా కూరుకుపోయినాడు. చాలా కష్టం. అందుకని జనాల్లో నమ్మకం లేదు, ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశం మంచి గొప్పదవుతుందని, ఈ దేశంలో అవినీతి అరాచకం పోతుందనే నమ్మకమే లేదు. ఎందుకంటే అవి అంత గట్టిగా వేళ్ళు పాతుకొని ఉన్నదన్నమాట. అలాగే మన అజ్ఞానం కూడా, ఎంతన్నా చెప్పండి స్వామిని గారు, బ్రహ్మ సత్యం, ఆత్మా సత్యం, ఈ శరీరం సత్యం కాదు మీరు అంటారు, కానీ ఇదంతా అయ్యే పనేనా? శాస్త్రం చెబుతున్నది మీరు చెప్తున్నారు, శాస్త్రం చెప్పిందని మీరు చెప్తున్నారు. నా దేహాభిమానం పోవడం లేదు, రాగద్వేషం పోవడం లేదు, కోపం పోవడం లేదు, అసూయ అంతకంటే పోవడం లేదు, నా మనస్సంతా కూడా మలినంతోనే నిండి ఉన్నది. 8 సంవత్సరాలుగా వింటున్నాను నేను భగవద్గీత, నేను ఆత్మననే సంగతి నాకు ఎక్కడ కనపడటం లేదు, అంటే కన్ను చూపు మేరలో కూడా కనపడటం లేదు అని మనుషులకి ఒక బలమైనటువంటి, దీన్నే విపరీత భావన అంటారు. విపరీత భావన హ్యాబిట్ ఒక అలవాటు అయిపోయింది మనకు, జీవభావం అలవాటు అయిపోయిందని. నువ్వు జీవుడివి కాదు, నువ్వు ఆత్మవి అంటే, కాదు నేను జీవుణ్ణే, నేను ఇట్లాగే దిగులు పడతాను, ఇట్లాగే కష్టపడతాను అని అంటాడు జీవుడు మనిషి. కనుక ఈ దేహాభిమాన వాసన పోవాలి అంటే ప్రతిరోజు నిరంతరం మనం కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేయాలి. చెయ్యందే రాదు, ఏదో ఉత్తమ అధికారులకు తప్ప గురువుగారు చెప్పేటప్పుడే నేరుగా అహం బ్రహ్మాస్మి తత్వమసి అనగానే శిష్యుడు అహం బ్రహ్మాస్మి అనేస్తాడు. కర్పూరం లాంటి బుద్ధి ఉంటే, కర్పూరం చూసారా, కాస్త పక్కన అగ్గిపుల్ల వెలిగించి అట్ట పక్కకి తీసుకెళ్తేనే రాసుకుంటుంది వెంటనే. అట్లా ఉత్తమ అధికారి, అట్లాంటి బుద్ధి కలిగిన వాడికి మాత్రమే నిధిధ్యాసనం అవసరం లేదు. కానీ 199 మందికి నిధిధ్యాసనం కావాలి. ఏ కోట్లలోనో 1000 కోట్లలోనో ఒకడుంటాడు అట్లా ఉత్తమాధికారి. కానీ ప్రతి వాళ్ళకి సామాన్యంగా కావాల్సింది నిధిధ్యాసనం. కూర్చొని ప్రతిరోజు శాస్త్రంలో ఏం చెప్పారు, నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నీ నాకు సాధనాలు, బాహ్య సాధనం శరీరం, లోపల ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా అంతరింద్రియాలు అంతఃకరణాలు ఇవన్నీ అని భావన రావడంలో మనకు అనే జ్ఞానమే రావడం లేదు మనకు. ఎంత చెప్పినా కూడా, చెప్పిన వాళ్ళకి రాకపోతే చెప్పని వాళ్ళకి వినని వాళ్ళకి ఏమొస్తుందండి, ఎంత కష్టం. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన అర్జున ఏదైతే విన్నావో శాస్త్ర ముఖంగా ఆ సత్యాన్ని నువ్వు నిశ్చయంగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూర్చో, ఒక స్థలంలో కూర్చో, కూర్చొని ఆ విషయాన్ని స్మరణం చెయ్యి, మళ్ళీ మళ్ళీ స్మరణం చెయ్యి. ఆవు గడ్డి మేసినట్లుగా, నెమరు వేసినట్లుగా చిన్నగా ఆ విషయాన్ని నెమరు వేసుకోవాలి. దానికోసం నువ్వు కొన్ని సాధనాలు, ఆంతరంగిక సాధనాలు, బహిరంగ సాధనాలని అలవాటు చేసుకోవాలి. ఆంతరంగ సాధనం అని చెప్పారంటే నీ మనస్సుని ఆత్మవిశ్వాసంతో నింపుకో, మనస్సుని సమభావాన్నిగా ఉంచు, సమబుద్ధితో ఉండు, నీ యొక్క స్వప్రయత్నాన్ని ఆపకుండా చేస్తూనే ఉండు, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూనే ఉండు. స్వనమ్మకంతో అంటే ఆత్మవిశ్వాసంతో ఉండవలసినది. అందరినీ సమానంగా చూసే బుద్ధితో ఉండు. ఈ మనస్సును ఉంచవలసినటువంటి పద్ధతి ఇదంతా. రాగద్వేషాలకు లోను కాకుండా ఉండు. అటువంటి మనస్సునితో నువ్వు ఉంటే నిశ్చయ జ్ఞానం రావడానికి మార్గం ఉన్నది అన్నాడు. ఆత్మవిశ్వాసం, ప్రయత్నం, మనస్సు ఇంద్రియాలన్నింటినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాలి. శరీరం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి వీటన్నింటినీ కూడా ఒకే మార్గంలో నడిపించాలి. అందుకని మంచివాడిగా జీవించడం కష్టం. జీవించడం అంటే ఏదో జీవిస్తాం, అది పెద్ద కష్టం కాదు. కానీ ఉన్నతమైన సంస్కారాలతో, ఉన్నతమైన భావనలతో ఒక గొప్ప వ్యక్తిగా జీవించడం అనేది నిజమైన జీవనం. లేకపోతే కాకి జీవిస్తుంది, ఒక కుక్క పిల్ల జీవిస్తుంది, కోతి జీవిస్తుంది, అన్నీ జీవిస్తున్నాయి కదండి. అవి తింటున్నాయి, నిద్రపోతున్నాయి, అన్నీ చేస్తున్నాయి, మనం చేస్తున్నాం, మనిషి చేస్తున్నాడు. ఇంకేమిటి మనిషి ప్రత్యేకత? మనిషి మనిషిగా జీవించి మనిషి కావాలి, జ్ఞాని కావాలి, దైవ స్వరూపానికి దగ్గరగా వెళ్ళాలి. వెళ్ళి ఆ దైవస్వరూపం నా ఆత్మస్వరూపం ఒక్కటి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మానవ జన్మ సార్థకమైంది అని అర్థం. లేకపోతే వృధా, ఎంత సంపాదించినా ఎన్ని చేసినా వృధా అన్నారు. మనిషికి శాంతి ఆనందం ఉండదు. కనుక అర్జున, అంతరంగిక సాధనలను మనస్సును తయారుగా చేసుకో, ఈ విధంగా ఉంచుకొని సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు, నిజంగా అందరి మీద సమానమైన మనస్సు కలిగి ఉంటాడు, సమాన బుద్ధితో ఉంటాడు, సమంగా చూస్తాడు అందరినీ. ఒకళ్ళ మీద రాగము లేదు, ఒకళ్ళ మీద ద్వేషము లేదు. ఎందుకంటే అభిమానం ఉండదు అతనికి. దేని మీద అభిమానం? నేను నాది అనేటటువంటి మమకారం ఉండదు. అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఆ మాయ అనేటువంటిది అంత పటిష్టమైనటువంటిది, బలమైనటువంటిది, మనల్ని లాగేస్తుంది. చుడిగుండం లాంటిది మాయ. చుడిగుండం ఉంది చూసారా, దాని దగ్గరికి అట్లా వెళుతున్నామంటే కరెంటు లాగే లాగేస్తుంది మనల్ని. ఇంకా అందులోకి వెళితే బయటికి రాలేం. చుడిగుండము లాంటిది అనొచ్చు, ఊబి లాంటిది అనొచ్చు. ఊబి అంటే బురద, బాగా బురదగా ఉన్నదనుకోండి, అందులో ఎంత బలమైనటువంటి జంతువు పోయినా సరే మనిషి పోయినా సరే బయటికి రాలేడు. ఊబి అంటారు దాన్ని, మహాప్రమాదం. ఇప్పుడు ఇద్దరు సినిమా యాక్టర్లు పోయినారు చూసారా బెంగళూరులో, ఆ రిజర్వాయర్లో బాగా ఊబి ఉన్నది, మట్టి పేరుకొనుంది. మట్టి పేరుకొని ఉండేటప్పటికీ వాళ్ళు ఆ శరీరాలను కూడా బయటికి తీయలేకపోయినారు. ఆ వెతికేవాళ్ళు వాళ్ళకు కూడా సాధ్యం కాలేదంటే మరి హెలికాప్టర్ నుంచి దిగిన వాడు పడిపోయిన వాడు లేవగలడా? రక్షించే వాళ్ళే పడవల మీద వెళ్ళిన వాళ్ళకే శరీరాలు దొరకలేదంటే అది ఎంతటి బలమైన లోతైనటువంటి బురద నీటిలో వాళ్ళ శరీరాలు మునిగిపోయి ఉండాలి. ఒక శరీరం దొరికింది తా ఇంకొక శరీరం దొరకనే లేదట. ఇట్లాంటివన్నీ వింటున్నాం మనం. శాస్త్రం అంటుంది నాయన, శరీరాలు ఊబిలో మునిగిపోవడం కాదు, మనస్సు కూడా ఈ యొక్క అభిమానంతో దేహాభిమానంతో మాయ వలన కూరుకుపోయింది ఊబిలో. అందువల్ల ఎన్ని శాస్త్రాలు ఎన్ని చాప్టర్లు విన్నా కూడా ఎక్కడల్లా మనుషులకి. అందుకని అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మ చురుకు చురుకుగా చెప్తుంటాడనమాట. చురక వేయడం అంటారు చూసారు, చురక అట్లా చెప్తే గానీ కొంచెం గిచ్చితే గానీ నొప్పి తెలియదు అంటాడు. వాళ్ళకి ఇట్లా కొడితే నొప్పి తెలియదు, గిచ్చామనుకోండి అప్పుడు నొప్పి తెలుస్తుంది. అందుకని గిచ్చినట్లుగానే కృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు గిచ్చుతుంటాడు అనమాట. అట్లన్నా వీళ్ళు వింటారు, మెలి పెట్టడం అంటారు సరే, చెవు మెలి పెడుతుంటాడు, అట్లా మెలి పెడుతుంటాడు అప్పుడప్పుడు. అయినా కూడా మనం మందంగా నిద్రపోయినట్టే ఉంటాం. ఎక్కడైనా అంటే మనకి ఎక్కడ స్పర్శే ఉండదు. కృష్ణ పరమాత్మకు తెలుసు మనుషులు ఏయో వ్యాపకాల్లో, ప్రాపంచిక వ్యాపకాలలో ఇలా సమయాన్ని వెళ్లబుచ్చుతూనే ఉంటారు. అబ్బాయి చదువులు, అమ్మాయి చదువులు, అబ్బాయి పెళ్లి, అమ్మాయి పెళ్లి, తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు, ఇట్లాగే అయిపోయి అయిపోయి తర్వాత వృద్ధాప్యం వచ్చి తర్వాత కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పి కూర్చుంటాడు మనిషి. అయిపోయింది పని, ఇంకెక్కడ టైం ఉంది అసలు చెప్పండి. జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతినిద్ర లోలుడు, తెలివి లేని మూర్ఖుడు అన్నాడు. ఇలా ఉంటుంది మనుషుల యొక్క లాట్. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పుడు బహిరంగ సాధనాలు చెప్తున్నారు. నిరుధ్యాసనాన్ని చేయడానికి ముందు సరిగ్గా ఏం చెయ్యాలి, ఎటువంటి పరిస్థితిని ఏర్పరచుకోవాలి? ఇప్పుడు నేను నిరుధ్యాసనం చెయ్యాలి అంటే ఆత్మధ్యానం చేయడానికి కూర్చోవాలి. ఆత్మధ్యానం చెయ్యాలంటే ముందు ఆత్మను గురించి తెలుసుకోవాలి కదా. కనుక 2, 3, 4, 5 అధ్యాయాలు క్షుణ్ణంగా చదివి రాసి ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆత్మధ్యానం చెయ్యగలరు, ఊరికే వినడం కాదు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ ఆత్మ లక్షణాలు చెప్పారు, 7 లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలన్నీ గడగడగడ చెప్పాలి. నిత్య, శుద్ధ, ముక్త, అవ్యయ, అప్రమేయ, సర్వగత, అకర్త, అభోక్త, ఆత్మ అని మాటలు చెప్పడం కాదు, ప్రతి ఒక్క పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఉండాలి. అప్పుడు నువ్వు నిరుధ్యాసనం చేయడానికి అర్హుడు అవుతావు. 2వ అధ్యాయం పేరే తెలియదండి మాకు, లక్షణాల తర్వాత సంగతి అని అంటాం మనం. సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పా. నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సత అని చెప్పి 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మళ్ళీ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పి, ఇంత చెప్పిన తర్వాత ఆ విన్న ఆత్మస్వరూపాన్ని గురించి ధ్యానం చేయాలి. ఇప్పుడు అది ఆత్మధ్యానం అంటే. అది మాకు ఇంకా అర్థం కాలేదు అంటే ఉపాసన చెయ్యి. రామధ్యానం, కృష్ణ ధ్యానం, లక్ష్మీ ధ్యానం, దేవీ ధ్యానం, ఏదో ఒక ధ్యానం చెయ్యి. నీకు అర్థం కాకపోతే ఇంకా టైం పడుతుంది అనుకుంటే, లేదు అర్థమైంది నేను చేస్తాను అంటే ఆత్మధ్యానం చెయ్యి. 2 మనకు ఇప్పుడు మన ముందున్నటువంటి చాయిస్. నాకు ఈ ఆత్మ విషయం 2, 3, 4, 5 అధ్యాయాలు క్షుణ్ణంగా చేసుకున్నాను, అర్థమైంది అంటే ఆ విషయాల్ని మనస్సులో పాయింట్స్ రాసుకొని దాని మీద ధ్యానం చేయాలి. మనసులో ఉంటే పర్వాలేదు, లేకపోతే రాసుకోవాలి. 2వ అధ్యాయం 2వ శ్లోకం 11వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు క్షుణ్ణంగా ఒక్క పాయింట్ కూడా పోకుండా మనసులో ఉంటే ధ్యానాన్ని చేయగలుగుతాం. అదే విధంగా ఎక్కడెక్కడ ఆత్మస్వరూపాన్ని గురించి కృష్ణ పరమాత్మ చెప్తాడు ఇంతవరకు, దాన్ని గురించి నోట్స్ లో ఉన్నదా, సీడీలో ఉన్నదా, క్యాసెట్ లో ఉన్నదా, లేకపోతే మీ మనసులో ఉన్నదా, ఏదో ఒకటి అది ధ్యానం చేయాలి. అలా చెయ్యడం సాధ్యం కాకపోతే ఇంకా మనకు తెలియదు అనిపిస్తే నిజాయితీగా ఉండాలి. అయ్యో ఇంకా తెలియలేదని చెప్పి బాధపడద్దు. నిజాయితీగా మనం ఇంకా కొంతకాలం పడుతుంది మనకు తెలుసుకోవడానికి అని అనిపిస్తే కృష్ణ ధ్యానమే చెయ్యండి, విశ్వరూప ధ్యానం చెయ్యండి, మీ ఇష్టదేవత ధ్యానం చెయ్యండి, ఉపాసన చెయ్యండి. ఇక్కడ మనం ఇప్పుడు చేసే టైంకైనా సరే, ఇప్పుడు చేయడానికైనా సరే, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో చేయడానికైనా విని ఉంటే, ముందు నేర్చుకొని ఉంటే ఎలా చెయ్యాలి, ఈ యొక్క నిధిధ్యాసనం, సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం ఎలా చేయాలని చెప్పి మనం నేర్చుకుందాం. ఇప్పుడు బహిరంగ సాధనం ఇమీడియట్గా అనమాట, చేయడానికి ముందు 8 మెట్లు చెప్పాను. ఆ 8 మెట్లు ఏమిటి అంటే దేశస్థితి, అంటే ఏ యొక్క ప్రదేశంలో కూర్చోవాలి, నేను ఏ ప్రదేశంలో కూర్చోవాలి, కాలస్థితి ఏ సమయంలో కూర్చొని ధ్యానం చేయాలి, అనువైన సమయం ఏమిటి 2వది, 3వది ఆసనం, నేను కూర్చునేటటువంటి సీట్ ఆసనం ఎట్లా ఉండాలి ధ్యానం చేయడానికి, 4 శరీర స్థితి, ఈ శరీరం ఏ విధంగా ఉండాలి, ఈ శరీరం యొక్క స్థితి ఎట్లా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు, 5 ప్రాణస్థితి, మన యొక్క ప్రాణం శ్వాస ఎట్లా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు, 6 ఇంద్రియ స్థితి, మన ఇంద్రియాలు కన్ను ముక్కు చెవులు ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, 7వది మనస్సు యొక్క స్థితి ఎలా ఉండాలి 7వ మెట్టు, 8 బుద్ధిస్థితి, మన బుద్ధి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు, ఈ 8 మెట్లు గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇప్పుడు. కనుక చాలా ముఖ్యమైనటువంటివి ఇవన్నీ కూడా. 10వ శ్లోకంలో దేశ గురించి చెప్పారు, రహస్య స్థిత అన్నారు. రహస్యంగా అంటే ఏమిటి, అది దేశాన్ని గురించి చెప్తోంది. దేశం అంటే ఏ ప్రదేశం. ఏక యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత, ఏకాకి ధ్యానం చేసేటప్పుడు 2, 3, 4 కూర్చొని చేయకూడదు, ఒంటరిగా కూర్చొని చెయ్యాలి. 2, 3 కూర్చొని ధ్యానం చేద్దామంటే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, మనం గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందుకని ఎప్పుడు ఒంటరిగానే చెయ్యాలి ధ్యానం. భార్య భర్తలం కదా, మన ఇద్దరు కూర్చొని ధ్యానం చేద్దాం అనకూడదు. ఆయన ధ్యానం చేసుకుంటాడు, ఇవిడికి ఇవిడు ధ్యానం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు తను విడివిడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ పక్కనే ఉంటే ఆ వాసనలు అనమాట, ఆలోచనలు మనసు తెలియకుండా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఏకాకి ఒంటరిగా రహస్యమైనటువంటి ప్రదేశంలో, అంటే గుహ. శాస్త్రంలో ఏం చెప్పేవాళ్ళు అంటే గుహలో చేయమనేవాళ్ళు. గుహలు అంటే మరీ లోతుగా ఉండే ప్రదేశం కాదు. గుహ అంటే రహస్యం, అంటే ఎక్కువ మంది జనసంచారం లేనటువంటి చోట. సెంట్రల్ స్టేషన్లో పోయి కూర్చొని ఏం ధ్యానం చేస్తాం, చేయలేం కదా. కొంచెం జనసందోహం లేకుండా ఉన్నటువంటి రహస్య ప్రదేశం. ఇప్పుడు మన అడవులకు పోయి గుహలకు పోయి చేయలేం, ఏదో మన ఇంట్లోనే ఎక్కడో ఒకడ మూలన కాముగా ఉన్న చోట కూర్చొని చేసుకోవడం, ఎక్కువగా జనం తిరగని చోట. రహస్య స్థిత యతచిత్తాత్మ, ఆత్మ అంటే మనస్సుని యతం అంటే నిగ్రహించి, యతచిత్తాత్మ నిగ్రహంతో కూడినటువంటి మనస్సు కలవాడై. ఇక్కడ ఆత్మ అంటే దేహం. యత చిత్తం ఆత్మ, చిత్తం అంటే మనస్సు, ఆత్మ అంటే దేహం. మనస్సు దేహాన్ని రెండింటినీ ఒక నిగ్రహంగా ఉంచి డిసిప్లిన్ అంటారు. యత అంటే నిగ్రహంతో అంటే డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడినటువంటి దేహము, క్రమశిక్షణతో కూడినటువంటి చిత్తం. మనకు తెలియదు ఏమి చూడాలో ఏమి చూడకూడదు తెలుసు, అది క్రమశిక్షణ. ఏది చూడకూడదు చూడం, శరీరాన్ని ఎలా ఉంచాలి, దానికి ఏ విధంగా ఉంచుకోవాలి అనే సంగతి మనకు తెలుసు. అలా ఉంచడం అది క్రమశిక్షణ. శరీరానికి ఏది చేస్తే మంచిది ఏది మంచిది కాదని మనకు తెలుసు, దాన్ని మంచిదైన దాన్ని పాటించడమే క్రమశిక్షణ. అందుకని క్రమశిక్షణ అనేది చాలా కష్టం. చాలా మంది క్రమశిక్షణ ఉండదు, తెలిసినా కూడా ఆచరించలేదు. బలహీనత శారీరకంగా మానసికంగా బలహీనత ఉంటుంది మనస్సులో, అంటే వాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళు అని అర్థం. క్రమశిక్షణ ఉన్నవాళ్ళు ఏంటంటే పాటిస్తారు, కష్టమైనా సరే పాటిస్తారు, ఎంత కష్టమైనా సరే పాటించి తీరతారు. అది క్రమశిక్షణం, తనను తాను క్రమశిక్షణలో పెట్టుకుంటాడు మనిషి. చాలా కష్టం అది, చాలా కష్టం. అందుకనే వివాహం ఆ అబ్బాయికి పెళ్లి అయ్యేటప్పుడు యజ్ఞోపవీతం వేసేటప్పుడు ఉపనయనం అప్పుడు రాయి మీద కాలు పెట్టిస్తారు, రాయి మీద అశ్మానం ఆతిష్ట అన్నారు, ఆ రాయిలాగా ఉండు అని చెప్పి చెప్తారు. ఈ అమ్మాయికి కూడా పెళ్ళప్పుడు సన్నికల్లు రాయి మీద కాళ్ళు పెట్టిస్తారు, అమ్మా నువ్వు వెళ్ళి నీకు తాడి కట్టేవాడు ఒక్కడే కానీ ఇండైరెక్ట్ గా చాలా మంది కడుతున్నారు, మీ ఆడపడుచు అత్తగారు మామగారు బావగారు వీళ్ళందరూ కూడా నీకు బంధువులు అవుతారు, భర్తతో పాటే నువ్వు రాయిలాగా నిలబడాలి, స్టడీగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని. ఇవన్నీ ఎందుకు పెట్టారు మన వాళ్ళు అంటే కష్ట సుఖాలు వస్తాయి, డైవర్స్ ఇచ్చుకోవడం కాదు, పెళ్లి కాగానే పోవడం కాదు, ఈ కష్టాలన్నీ తట్టుకోవాలి, నీ అభిమానాన్ని వదిలిపెట్టాలి, ఆ అభిమానం వదిలిపెట్టాలి, రాయిలాగా నిలబడాలను స్టడీగా ఉండాలని, అది క్రమశిక్షణ అంటే. అందుకని ఏదైనా మంచి అలవాటు రావాలి, మంచి మార్గంలో వెళ్ళాలంటే క్రమశిక్షణ తప్పనిసరి. క్రమశిక్షణ లేనివాడు మంచి మార్గంలోకి వెళ్ళలేడు. యత చిత్త ఆత్మ, మనస్సుని ఆత్మ దేహాన్ని ఈ రెండింటిని క్రమశిక్షణలో ఉంచి యోగి, ఈ ధ్యానం చేసేటటువంటి యోగి ఎవరైతే ఉన్నాడో అతను సతతం యుంచీత, సతతం ఎప్పుడు నిరంతరం నిత్యం ప్రతిరోజు ఆపకూడదు. ఇవాళ చేయలేదండి, ఎవరో వచ్చారండి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి ధ్యానం ఆపకూడదు. ప్రతిరోజు చేసి తీరాలి. ఆ సమయంలో ఎవరు నన్ను ఆటంకపరచకుండా ఉండేట్టుగా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. అంతేగాని ఫలానప్పుడు వస్తామంటే ఏమంటే తర్వాత రండి అని చెప్పాలి. ఎందుకు ఏమిటి అంటే కొంచెం పని ఉందండి చెప్పాలి. లేదు నేను ధ్యానం చేయాలి, నేను కూర్చోవాలి అంటే వాళ్ళు అంటారు తర్వాత చేసే ధ్యానం అంటారు. అందుకని అవన్నీ చెప్పకూడదు, నాకు పనుంది అంతే, తర్వాత కలవండి తర్వాత చేద్దాం అని చెప్పాలి. లేకపోతే ఏముందంటే మనం ఇట్లాగే ఒకరోజు మానేస్తాం, రెండో రోజు మానేస్తాం, మూడో రోజు మానేస్తాం, నాలుగో రోజు ఎత్తు కూర్చునేటప్పటికీ ఈ మూడు రోజులు జరిగినంత భారతం అంతా వస్తుంది మైండ్లోకి, ఏం మెడిటేషన్ చేస్తాం. అందుకని ఏం చేస్తాం, ఎందుకండి మనసు ఎక్కడెక్కడికో పోతున్నది, అందుకని ఆపేశానండి మెడిటేషన్ అంటారు. 30 సంవత్సరాలు నేను నేర్పాను మెడిటేషన్, అందరికి క్లాసులు తీసుకునేదాన్ని. నా అనుభవం ఏమిటో తెలుసా, మెడిటేషన్ నేర్చుకోవడానికి అర్హత లేదు ఎవరికి అని చెప్పి తెలిసిపోయి ఆపేశా. అది విషయం. మెడిటేషన్ చేద్దామని వస్తారు, మెడిటేషన్ చేయడానికి అర్హత కూడా ఉండదు, కూర్చునే స్థితిలో కూడా ఉండరు వాళ్ళు సరిగ్గా, సత్యం. ఆసనాలు వేయాలని వస్తారు, యోగా చేద్దామని వస్తారు, చెయ్యడానికి పోనీ కనీసం రెడీగా ఉన్నారంటే రెడీనెస్ లేదు. గురువుకు బెనిఫిట్, వాళ్ళ పేరు చెప్పి నేను నేర్చుకున్నా బాగా అనుభవం వచ్చింది నాకు, నేను అభ్యాసం చేసేదాన్ని కనుక అంత తేలిక కాదు. మనుషులు ధ్యానం చేయడం యోగా చేయడం అనేటువంటిది ఒక రోజు చేస్తారు, రెండు రోజులు చేస్తారు, తెలుగులో తెలుసు కదా మన వాళ్ళు అంటుంటారు ఆరంభ శూరత్వం అని. ఆరంభ శూరత్వం మొదల్లో మొదలు పెట్టినప్పుడు బాగా చేస్తాను, రెండు రోజులు మూడు రోజులు క్యాంప్ నుంచి రాగానే రోజు చేస్తాం. ఇప్పుడు చేస్తున్నావా అంటే తలకాయ ఉంచుకుంటాం, ఇప్పుడు చేయడం లేదండి అన్నా. ఏమైంది అన్నా, ఏదో ఏదో పనులు పడిపోయినానండి అన్నాం. అట్లా కాదు, సతతం అంటున్నారు కృష్ణ పరమాత్మ, సతతం ఎప్పుడు చెయ్యాలి. ఆత్మానం, మనస్సుని ధ్యానమునందు నిలపాలి. ఆత్మానం అంటే మనస్సుని, రెండు ఆత్మాలు ఉన్నాయి ఇక్కడ. యతచిత్తాత్మ అనే చోట ఆత్మ అంటే దేహం. ఆత్మానం సతతం యుంజీత అంటే నీ మనస్సుని ఎప్పుడు కూడా ఈ ఆత్మచింతనమునందు ఉండేట్లుగా ధ్యానం చెయ్యి అని అర్థం. అక్కడ మొదటి లైన్లో ఉన్న ఆత్మానం అంటే ఆత్మనస్సు. రెండో లైన్లో ఉన్న ఆత్మ చిత్త ఆత్మ అంటే దేహం, ఆత్మ అంటే దేహం. అందుకని ఈ శ్లోకాలు మనం జాగ్రత్తగా గురుముఖంగా వినాలి. ఏమంటే మొదటి పదం ఆత్మే, రెండు మొదటి లైన్లో కూడా, రెండో లైన్లో కూడా ఆత్మ ఉన్నది కదా. ఇప్పుడు సచ్చిదానంద ఆత్మ ఒకటి ఉన్నది, ఇప్పుడు ఈ ఆత్మ ఏది? మన ఇళ్లలో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటారు, భగవద్గీత బాగా చదువుతారండి ఆయన, చాలా చదువుతూ ఉంటారు. ఏం చదువుతారు? ఇక్కడ మొదటి లైన్లో ఉన్న ఆత్మ అంటే ఏమిటి, రెండో లైన్లో ఆత్మ అంటే ఏమిటి, సచ్చిదానంద ఆత్మ అంటే ఏమిటంటే అది మాత్రం తెలియదండి అన్నాడు. ఇంకేమిటి తెలిసింది? ఇప్పుడు అర్థమైందా? గురుముఖంగా ఎందుకు చదవాలో, గురువు లేకపోతే మనకేమీ అర్థం కాదు. యతచిత్తాత్మ ఆత్మానం రహసి స్థిత యోగి యుంజీత సతతం, సతతం యోగి యుంజీత. అంతేకాదు నిరాశీ అపరిగ్రహ, ఎటువంటి మనస్సుతో కూర్చోవాలి, ఏ విధంగా ఉండాలి అంటే నిరాశీ. యోగక్షేమాల గురించి ఆలోచించకూడదు. యోగం అంటే లేనిదాన్ని గురించి సంపాదించాలి అని చెప్పి ఒక తాపత్రయం యోగం. క్షేమం అంటే సంపాదించిన తర్వాత దాన్ని రక్షించుకోవడానికి ఒక తాపత్రయం. ఇప్పుడు జనం పడుతున్నారు చూసారా, తాపత్రయం. నిద్ర పట్టడంలో జనానికి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కట్టలు 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 పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఇప్పుడు నిద్ర లేదు, ఆహారం కూడా లోపలికి పోవటంలో వాళ్ళకి. ఎందుకంటే విపరీతమైన ఆశ, యోగం అండ్ క్షేమం అన్నది. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు భగవంతుడిని కోరాలి, భగవంతుడా నాకు నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే నాకు కావలసినది, కనుక నా కుటుంబంలో నా పిల్లలు వీళ్ళందరినీ కూడా వారి యొక్క బాగోగులన్నీ వారి యొక్క భవిష్యత్ అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నాను, ఎందుకంటే అది పూర్తిగా నా చేతుల్లో లేదు, అందుకని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే చూసుకోవలసింది అని చెప్పి భగవంతుడికి మీద భారం వేసి మన సాధన మనం చేసుకుంటూ ఉండాలి. అంతేకాని పిల్లలు ఈ రోజుల్లో సమాజం ప్రభావం ఉంది, టీవీల ప్రభావం ఉన్నది, సెల్ ఫోన్ల ప్రభావం ఉన్నది, కంప్యూటర్ల ప్రభావం ఉన్నది, మన చేతుల్లో ఎంత ఉంది? చాలా కొంచెం. అందుకని భగవంతుడికి అర్పించి పిల్లల్ని మనం పుట్టించలేదు, తల్లిదండ్రి తెలుసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రి ద్వారా పుట్టారు అంతే, తల్లిదండ్రి చెందిన వాళ్ళు కాదు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులకు చెందిన వాళ్ళు కాదు, పిల్లలు తల్లిదండ్రుల ద్వారా వచ్చారు వాళ్ళు. అంతేకాని చిల్డ్రన్ పిల్లలు మనవాళ్ళు అనకూడదు, పిల్లలకు పుట్టడానికి మనం కారణం అంతే. చిల్డ్రన్ ఆర్ నాట్ ఆఫ్ పేరెంట్స్, చిల్డ్రన్ కేమ్ త్రూ ద పేరెంట్స్ అంటారు. పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కాదు, పిల్లలు తల్లిదండ్రుల ద్వారా జన్మించారు అంతే. అట్లాంటప్పుడు నీకెందుకు వాళ్ళ యోగక్షేమాల గురించి విపరీతమైన తాపత్రయం? భగవంతుడికి అర్పించు, భగవంతుడి దగ్గర ఉంచు. నీ ఒక్కదానివే కాదు కదా సరిచేయగలిగిన దానివి, ఎన్నో కారణాలు ఉన్నాయి వాళ్ళు ఎదగడానికి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క సంస్కారం, వాళ్ళ ప్రారంభం పూర్వజన్మ సంస్కారం కూడా ఉంది, ఆధారపడింది. మనం ఎందుకు వాళ్ళ యోగక్షేమాల గురించి విపరీతంగా ఆలోచించడం? టూ మచ్గా ఆలోచించి బీపీ తెచ్చుకుంటారు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వస్తుంది, యాంగ్జైటీ ప్రాబ్లం, ఇంకా అనేకమైన రోగాలు. ఒకటే రెండా ఎంతమంది పిల్లలు పోనీ, ఏమైనా 10 మంది ఉన్నారంటే అది కాదు, ఒక్కడే ఒక అబ్బాయో ఒక అమ్మాయో లేకపోతే మాక్సిమం ఇద్దరు, ఒకళ్ళ ఇద్దరికే తబ్బిబ్బైపోతారు, అబ్బా ఇంకా ఆకాశం భూమిని ఏకం చేస్తారు. ఎంత మూర్ఖత్వం చూడండి మనుషులకి. ఈ లోపల నీ జీవిత పరమావధి గమ్యం అన్నీ కూడా మర్చిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు, నీ శరీరాన్ని మనసుని పనికి రాకుండా చేసుకుంటున్నావు. అందుకనే గురువుని ఆశ్రయిస్తేనే ఎప్పుడైనా క్షేమం. పిల్లలు నీ ద్వారా పుట్టారంతే, అది భగవంతుడి యొక్క, భగవంతుడికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రాపర్టీ, భగవంతుని ఆస్తి పిల్లలు, మనది కాదు. ఎందుకు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అని? ఒకటే తాపత్రయం. ఏమైపోతాడు, ఏమైపోతాడేంటి? నువ్వేమైనా అన్ని నువ్వు చూసుకోగలవా? ఎంతవరకు నీ చేతుల్లో ఉంది? మహా పెడితే అన్నం పెడతావు సమయానికి, అది ఎంతకాలం పెడతావు? వాళ్ళు నీ దగ్గర ఉన్నంతసేపే పెడతావు, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. కనుక తల్లిదండ్రులకు ఎంత దేహాభిమానం ఉన్నదో చూసారా? వాసన, నేను తండ్రిని తల్లినని. ఫస్ట్ యోగం అంటే ఎక్యూములేషన్ అనమాట. అదంతా చేసుకున్న తర్వాత 500 రూపాయల కట్టలు కట్టలు, 1000 రూపాయల కట్టలు కట్టలు పెట్టుకుని దాని క్షేమం కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర చూడండి ఎంతమంది నుంచున్నారు పోయి. దాన్ని బట్టి తెలుస్తుంది ఎంతమంది దగ్గర 500 రూపాయలు 1000 రూపాయలు కట్టలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుందా మనకు? అందరినీ బయటికి లాగాడు ప్రైమ్ మినిస్టర్ గారు. లేకపోతే అంత క్యూ ఎందుకండి బ్యాంకింగ్ ముందు? రేపు ఎల్లుండో మార్చుకోవచ్చు కదా, ఒక 10 రోజులు ఆగి మార్చుకోవచ్చు కదా. కాదండి, రోజు పోయి కష్ట కష్ట మారిస్తే కానీ ఈ మూట మూట అంతా కాదు. అన్ని కట్టలు ఉన్నాయి, ఒకేసారి తీసుకోవడం లేదు కదా, అంతా ఒకేసారి ఇవ్వడం లేదు కదా. అందుకని ఒకవేళ 3000 రూపాయలు తీసుకుపోయి 3000 రూపాయలు 10 రూపాయల కాయిన్స్ తీసుకుంది మూట. ఎంత మూట చెప్పండి? 3000 రూపాయలకి 10 రూపీస్ కాయిన్స్, ఎంత వెయిట్ ఉంటుంది? అట్లా పెట్టుకున్నాం ఇళ్లలో 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు కట్టలు కట్టలు ఉన్నారు. దీన్ని క్షేమం. ఇప్పుడు ఏమైపోయింది క్షేమం? అందుకే వాటి మీద ఆధారపడవాకు, నిరాశీహి అన్నారు. అపరిగ్రహ, ఎక్కువ చేర్చుకోవాకు, పరిగ్రహాన్ని పెట్టుకోవాలి. ఎక్కువగా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎప్పుడు సింపుల్గా ఉంటారు, అన్ని చేర్చుకుంటారు. చూసారా, అది ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని వాళ్ళకి దాని మీదనే పోతుంది మనసు. క్షేమం, వాటి క్షేమాన్ని చూడటమే సరిపోతుంది. అందుకని తక్కువగా ఉండాలి. పరిగ్రహం లేకుండా ఉంటే మనస్సు ఉన్నతమైన వాటి మీద ఆలోచించడానికి దానికి సమయం దొరుకుతుంది. అపరిగ్రహ, చేర్చుకోవాలి అన్ని. లేకపోతే అవే ధ్యానం చేస్తూ ఉంటావు కూర్చొని. 500 రూపాయలు కట్టను, 1000 రూపాయలు కట్టను, అయిపోయింది. ఈ ఆలోచన ఎన్ని రోజులు వస్తుందో తెలుసా? ఇప్పుడు ధ్యానం జనం నిద్రపోవడం లే, ఎప్పుడు మేలుకుంటారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు అట్లయింది, అట్లాంటి పరిస్థితి వచ్చింది మనిషికి. ఎందుకు అంత ధనం మీద అంత తాపత్రయం, అంత ప్రీతి అన్నారు? ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. చూసారా, కోటీశ్వరులు కూడా ఇప్పుడు గజ గజ గజలు ఆడిపోతున్నారు. ఎంత ధనం ఉంటే ఏముంది? నిద్ర లేకుండా నిద్ర లేని రాత్రులు అయినాయా లేదా నీకు? నేను కోటీశ్వరుని అండి, నాకు తిరుగులేదన్నావు, ఏమైంది తిరిగి? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాం కదా మనం, నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నారు. ఏమిటయ్యా నీ సంపాదన, ఏమిటి నీ పొజిషన్స్? పెద్ద 500 రూపాయల నోట్లు ఉంది, కరకరకరలు ఆడుతుంది కడుపులో, తింటానికి లేదు కనుక నోటును తినలేవు కదా. మీకు తినే ప్రాప్తం ఉండి ఉంటే 100 రూపాయలే పెట్టుకుండేవాడు దగ్గర, ఎందుకు 500 కష్టపడ్డావు? బయటికి వెళ్ళేటప్పుడు 500 రూపాయల నోట్లు ఎందుకు తీసుకెళ్ళావు? మనిషి చూస్తారు, భగవంతుడు పరీక్ష ఎప్పుడైనా సరే ధర్మం ధర్మమే. భగవంతుడు బాగా నేర్పుతాడు పాఠం మనకి, వినకపోతే. ఇప్పుడు 6వ అధ్యాయం విన్నాం అనుకోండి, నిరాశీహి, ఎటువంటి ఆశలు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా, అత్యంతమైనటువంటి కోరికలు అతి ఆశ లేకుండా అపరిగ్రహంతో ఉంటే అతనికి ధ్యానం చాలా సులభం. తర్వాత శ్లోకం, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్సితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం. ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో దేశాన్ని అంటే అంటే ఏ పరిసరాల్లో కూర్చోవాలనే విషయాన్ని మళ్ళీ చెప్పి, తర్వాత ఎటువంటి ఆసనం మీద కూర్చోవాలి అంటున్నారు. అంటే ఎటువంటి ఆసనం వేసుకోవాలి కూర్చోవడానికి అని. శుచౌ దేశే ప్రతిష్టాప్య, శుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి ప్రదేశం. శుచౌ దేశే, శుభ్రమైనటువంటి ప్రదేశం, నీట్గా ఉండాలి ఆ ప్రదేశంలో. మురికి వాసన అవన్నీ ఉండకూడదు, చీమలు దోమలు ఈగలు వచ్చేటట్లుగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. న్యాచురల్గా శుభ్రంగా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మనం శుభ్రం చేసుకోవాలి ఆ ప్రదేశాన్ని. కొన్ని కొన్ని చోట్ల న్యాచురల్గా శుభ్రంగా ఉంటాయి. మనం గనక కొన్ని బహిర్ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చెట్లు వనాలుగా ఉన్నప్పుడు శుభ్రంగా ఉంటాయి, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇళ్లల్లో మనం కూర్చున్నప్పుడు మనకు అంత శుభ్రత ఉండదు. మనం తయారు చేసుకోవాలి ఆ వాతావరణాన్ని, శుభ్రంగా ఉండాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య, అక్కడ నువ్వు నీ ఆసనాన్ని వేసుకోవాలి. ప్రతిష్టాప్య, ఎటువంటి ఆసనం అంటే చెప్తున్నారు, స్థిరమైన ఆసనం. ఆత్మనః అంటే నీ యొక్క ఆసనాన్ని నువ్వే ఉపయోగించుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఆసనం మనం ధ్యానం చేయడానికి ఉపయోగించే ఆసనం వేరే ఇంకొకరికి ఇవ్వకూడదు, అది మనమే వాడుకోవాలి. ఆత్మనః ఆసనం స్థిరం ప్రతిష్టాప్య, నీ యొక్క ఆసనాన్ని అక్కడ స్థిరంగా ఉండేటట్టు చూసుకో. మన పీటలు ఉంటాయి చూసారా ఇళ్లలో, పలఘ అంటారు తమిళ్లో. పీట ఏం చేస్తుందంటే కొంతకాలం అయిన తర్వాత ముందు స్థిరంగానే ఉంటుంది, తర్వాత ఆడుతుంటుంది. అందుకని నువ్వు కూర్చుండే ఆసనం కదలకూడదు, స్థిరంగా ఉండాలి. మరి కుషన్గా ఉండకూడదు, హార్డ్గా ఉండకూడదు, మెత్తగా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. పీట మీద కూర్చుంటే కాళ్ళు ఒత్తుకుంటాయి, అందుకని తిమ్మిర్లు పడతాయి కాళ్ళు. అందుకని కొంచెం మెత్తగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. నా అతి వృత్తితం నా అతి నీచం, మరీ ఎత్తుగా ఉండకూడదు ఆసనం, మరీ క్రింద ఉండకూడదు. క్రింద ఉంటే పళ్ళల్లో ఉంటే నీళ్ళు వస్తాయి, ఏమైనా రావచ్చు, పురుగులు పుట్రా వస్తాయి. కొండ మీద కూర్చుంటే పడతామేమోనని భయం, పారాపెట్టి వాళ్ళ మీద కూర్చొని కనుక ధ్యానం చేస్తే ఏమవుతుంది, పడతాం కింద. ఎత్తు ప్రదేశం మీద కూర్చుంటే ధ్యానం చేసేటప్పుడు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఎత్తుగా ఉండకూడదు, మరి లోపల అండర్ గ్రౌండ్లో లాగా ఉండకూడదు. అండర్ గ్రౌండ్లో కూర్చొని చేస్తున్నాం అనుకోండి, సపోజ్ మనకు తెలియకుండా ధ్యానంలో అట్లాగే నిమగ్నం అయిపోయి ఉన్నాం, నవంబర్ ఆ చెంబరపాకం నీళ్ళు వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టారనుకోండి, ఆ టైం ఏమైపోతుంది, ఈత కొట్టాల్సిందే మనం. అంతే కదా, అండర్ గ్రౌండ్లు అన్నీ మునిగిపోనా, ఎంతసేపు పట్టిందండి నీళ్లు రావడానికి, ఏమన్నా చెప్పారా అనౌన్స్ చేశారా, ఏమీ లేదు, వచ్చేసినాయి నీళ్లు, వర్షం కురిసింది అంతే వచ్చేసి. అందుకని నా అతి ఉచ్చ్రితం నా అతి నీచం, స్థిరంగా ఉండాలి. తర్వాత ఎట్లా ఉండాలి, శైల అజిన కుష ఉత్తరం. శైలం అంటే ఇక్కడ రెండు మన ఈ ఆర్డర్లో తీసుకోకూడదు, దీన్ని మార్చుకోవాలి మనం. శైలం అంటే వస్త్రం, అజినం అంటే జింక చర్మం, కుష అంటే దర్భల గడ్డి, దర్భ పుల్లు అంటారు. అంటే దర్భ ఒక గడ్డి కదా, ఒక టైప్ ఆఫ్ గడ్డి అది. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ముందు క్లాత్ వై శైలం, తర్వాత జింక చర్మం, తర్వాత దర్భ, అట్లా వేయకూడదు. ఇది పదపాఠ అంటారు, ఇది క్రమపాఠ. కానీ ఈ క్రమంలో కనుక వేసుకుంటే ముందు వస్త్రం వేసి తర్వాత జింక చర్మం వేసి తర్వాత దర్భాసనం వేసామనుకోండి, దాని మీద కూర్చోగలమా, గుచ్చుకుంటాయి. దర్భ కుష చాలా సన్నగా పదురుగా ఉంటుంది, అది గుచ్చుకుంటుంది. అందుకని దీన్ని ఇది క్రమపాఠం అంటారు. ఆ యొక్క శ్లోకం ఆర్డర్లో ఉండేది క్రమపాఠం, దాన్ని మార్చుకోవాలి మనం. అర్థక్రమలో చెప్పుకోవాలి, అర్థం ప్రధానం. అర్థక్రమ పాఠక్రమ కాదు, క్రమపాఠం కాదు, పాఠక్రమ. శైల అజిన కుష ఉత్తరం, ఉత్తరం అంటే ఒకదాని మీద ఒకటి అని అర్థం. ఉత్తరం అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. వస్త్రము, జింక చర్మము, దర్భ అనేది ఒకదాని మీద ఒకటి వేస్తే కూర్చోవడం కష్టం. దీన్ని పాద క్రమ అంటారు, పాఠక్రమ అంటారు. ఈ పాఠక్రమని ప్రధానం కాదు, మనకు అర్థక్రమ ప్రధానం. అర్థం ప్రకారం చూసుకోవాలి. ఆ అర్థక్రమం ఏమిటంటే, లాజికల్గా చూస్తే దర్భాసనం ముందు వేయాలి క్రింద. ఈ దర్భలు ఇప్పుడు ఆసనాలుగా చేసి కూడా అమ్ముతుంటారు, ఈ పుణ్యక్షేత్రాలకి తీర్థక్షేత్రాలకు వెళితే అక్కడ అమ్ముతుంటారు దర్భాసనాలు. ఒకటి కొనుక్కుంటే మంచిది, ఇళ్లల్లో అందరికీ దర్భాసనాలు ఉంటాయి. ఆ దర్భాసనం ముందు వేయాలి, వేసిన తర్వాత దాన్ని చాపలాగా అల్లుతారు. దర్భాసనం చిన్నది, అది వేసుకున్న తర్వాత దాని మీద జింక చర్మాన్ని వేయాలి. జింక చర్మం ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడన్నా? జింక చర్మం వేసుకోవాలి. తర్వాత దాని మీద మెత్తని వస్త్రం వేయాలి. అది అర్థక్రమం, మనకు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది అప్పుడు. ఎందుకని దర్భ మాత్రం వేయాలని చెప్పారంటే, దర్భ ఎట్లాగైతే దాని యొక్క కుష అగ్రం చాలా మొన తీవ్రంగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అది మన యొక్క బుద్ధికి రిప్రజెంట్, మన మనస్సు కూడా అట్లా అగ్రంగా ఉండాలి అని అని అర్థం. ఆ దర్భగ్రాసులు ఏవి తినవు, జంతువులు ఏవి తినవు. అందుకని దాన్ని వాడుకో నువ్వు, అవి తినే గడ్డి నువ్వు వాడుకోవాకు అని అర్థం నేను అంటున్నా ఊరికే. ఎందుకంటే ఆ దర్భని ఆ జంతువులు ఏవి ముట్టుకో, చాలా పదులుగా ఉంటాయి, తినలేవు అవి. అందుకని వాటికి ఆహారాన్ని అయినటువంటి గడ్డిని తీసుకో వచ్చుకోవాకు, వాటికి ఆహారం కానటువంటి దర్భను తెచ్చుకోవని నేను అనుకుంటున్నా ఆ ఉద్దేశంతో. అలా కాదు, దాని యొక్క మొన చాలా సన్నగా ఉంటుంది అనమాట, నూని చాలా పదునుగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా పదునుగా ఉండడం కోసం అది మనకు తెలుపుతుందన్నమాట. జింక చర్మం ఏమిటంటే, జింక చర్మం కూడా చాలా పవిత్రమైనటువంటిది. జింక ఒక చిన్న దాన్ని ముట్టుకున్న దాన్ని తాకదు. జింక అది ఒక పవిత్రానికి, పవిత్రతకు చిహ్నం జింక చర్మం. దర్భ, ఈ జింక చర్మం ఇవన్నీ కూడా పవిత్రతకు చిహ్నం. వాటిని వేసుకుని దాని మీద ఒక క్లాత్ వేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు స్వామిని మమ్మల్ని ఎక్కడికి పోమంటారు దర్భాసనము జింక చర్మానికి అంటే, అవన్నీ ఏం అక్కర్లేదు. ప్రిస్క్రిప్షన్స్ అన్ని, సజెషన్స్ అన్ని పాటించాల్సిన అవసరం లేదు. మెత్తని ఏదో ఒక ఆసనం వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు దొరుకుతాయి ఈ ఖాదీ క్రాఫ్ట్ లో, అక్కడ దొరుకుతాయి మెత్తగా ఉండేటటువంటి కాటన్ దొరుకుతాయి అన్నమాట. అవి వేసుకొని కూర్చోవచ్చు. దర్భాసనాలు జింక చర్మాల కోసం ఇప్పుడే మీరేం కష్టపడవద్దు. కనుక ఆ రోజుల్లో చెప్పారు అది, కనుక మామూలుగా మెత్తటి ఆసనం వేసుకోవచ్చు, అది వేసుకొని కూర్చోవాలి. అక్కడ కాలస్థితి కూడా మనం సప్లై చేసుకోమని చెప్పాను. రెండవది ఇక్కడ చెప్పలేదు. ఏ సమయంలో చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తం ఉదయాన్నే 4:30-5 గంటలప్పుడు చేయగలిగితే చెయ్యవచ్చు, చెయ్యలేకపోతే నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు చెయ్యి. ఉదయం కానీ సాయంత్రం కానీ, లేదా నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంది అనిపిస్తే అప్పుడు చెయ్యి. అంతేకాని ఒక ఆవిడైతే 3:30 లేచి నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టింది, బ్రహ్మ ముహూర్తం అన్నానని 3:30 లేచి మెడిటేషన్ చేస్తే ఏం చేస్తుంది, నిద్ర వస్తుంది. సరి అయిన సమయం నిద్ర లేకుండా ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది. అందుకని నీ మనస్సుకి శరీరానికి ఎప్పుడు విశ్రాంతిగా అనిపించిందో అప్పుడు మెడిటేషన్ చేయి, తప్పేం లేదు. తర్వాత శ్లోకం 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనె యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఇప్పుడు దేశస్థితి, కాలస్థితి, ఆసన స్థితి అయింది. అయితే ఈ ఆర్డర్ కరెక్ట్, 8 అన్ని ఒకే చోట ఆర్డర్గా చెప్పరు కృష్ణ పరమాత్మ, అక్కడక్కడక్కడ చెప్తుంటారు. మనం ఆర్డర్లో పెట్టుకోవాలి వాటిని. ఇక్కడ ఏకాగ్రం మనస్కృత్వ అనేది మనస్థితి, అది 7. యత చిత్తేంద్రియ క్రియ అనేటువంటిది ఇంద్రియ స్థితి, అది 6. ఉపవిశ్యాసనే వింజాత్ అనేది శరీర స్థితి, ఒక ఆసనంలో కూర్చొని అది శరీర స్థితి 4. లేకపోతే ఆసనం ఉన్నది చూసారా, కూర్చునే ఆసనం, మనం పద్మాసనం కానీ సుఖాసనం కానీ ఆసనం రెండు కంబైన్ చేసుకోవచ్చు. సరే, ఉపవిశ్యాసనే యుంజాత్. ప్రాణస్థితి కూడా మనం సప్లై చేసుకోవాలి. 5వ అధ్యాయంలో చివరిలో చెప్పారు, భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్ అని చెప్పి ఆ ప్రాణస్థితిని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ సపరేట్గా చెప్పలేదు, ప్రాణస్థితిని తెచ్చుకోవాలి. కనుక ఆసనే యుంజాత్ అని శరీర స్థితి చెప్పిన తర్వాత శరీరం ఎలా ఉండాలి అని చెప్పి తర్వాత శ్లోకంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనస్సును నిగ్రహంగా ఉంచుకోవాలి, మనో నిగ్రహం ఏడవ మెట్టు. ఏకాగ్రం మనస్తృత్వ, మనస్సుని ఏకాగ్రపరిచి అని అర్థం. మనస్సుని ఏకాగ్రపరిచి ఈ ఉపనయనం అయినప్పుడు ఈ వటువుకి జింక చర్మం ఇస్తారు, జింక చర్మం కట్టుకుంటాడు, రోజు జింక చర్మం వేసుకొని చేయాలి. దానికి ఒక మంత్రం కూడా ఉన్నదట. అది ఎందుకంటే ఆ జింక చర్మం మీద కూర్చుంటే మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ పోతాయిట. మనలో ఉన్న చెడు ఆలోచనలు పోతాయి, మన సరౌండింగ్స్లో ఉన్న చెడు ఆలోచనలు ఉన్నవన్నీ ఎవరన్నా ఉంటే కూడా అవి మన దగ్గరికి రావుట. ఈవిల్ ఫోర్సెస్ ఏమన్నా ఉంటే అవి మనకు దగ్గరికి రాకుండా ఉంటాయని చెప్పి జింక చర్మం అని చెప్తారు. ఆ మంత్రం ఏం చెప్తుందంటే, ఇయం దురుక్తాతు పరిబాధమానాః చర్మవరూధం పునతి పునతి ఆగా పునతీన ఆగాత్ ప్రాణ పానాభ్యాం బలయో వరంతి. నాకు ఈ జింక చర్మము ఆరోగ్యాన్ని కలిగించుకాక ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు నా దగ్గరికి రాకుండాగాక, దుష్టమైన ఆలోచనలు నా దగ్గరికి రాకుండాగాక అని చెప్పి ఒక ప్రార్థన అన్నమాట. ఇట్లా ప్రతిదానికి ఒక ప్రార్థన ఉన్నది. అయితే మనకు అర్థాలు తెలియక ఆ ప్రార్థనలు అన్నీ పోయినాయి. కనుక అర్థం తెలుసుకొని చేస్తే ఆ ప్రార్థన వదిలిపెట్టాం. అలా అబ్బాయికి ఉపనయనం చేసేటప్పుడే ఇస్తారన్నమాట ప్రతి మంత్రం కూడా. వివాహ మంత్రం ఏమిటి, ఉపనయన మంత్రం ఏమిటి, అన్నీ కూడా చాలా అర్థవంతమైనటువంటివి. అట్లా చేస్తే ఎంతో ప్రయోజనం మనిషికి. కనుక ఇప్పుడు మనస్థితి చెప్పిన తర్వాత ఇంద్రియ నిగ్రహ. సో ఇంద్రియ నిగ్రహం ముందు తీసుకోవాలి మనం. ఈ లోపల ప్రాణస్థితి ఐదవ చాప్టర్ నుంచి తెలుసుకోవాలి ప్రాణం. అందుకని ప్రాణాయామం కంటే కూడా ప్రాణాన్ని శ్వాసని గమనించడం చాలా ఉపయోగపడుతుందిట. శ్వాస గమనం రావడం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉంటే మనసు ఏకాగ్రం అవుతుంది. ప్రాణ వీక్షణం అంటారు ప్రాణస్థితి. ఇంద్రియ స్థితి, ఇంద్రియాలు కూడా ఈ చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు ఇవన్నీ కూడా బహిర్గమనం కాకూడదు. కాళ్ళు చేతులు ఆడుతుండకూడదు, చేతులు కట్టుకొని ఇట్లా కూర్చోవాలి, కళ్ళు అటు ఇటు చూడకుండా. ఇంద్రియ నిగ్రహ అది చెప్పబోతున్నారు తర్వాత. యోగం ఆత్మ విశుద్ధయే. ఈ యోగం అంటే ఈ ఆత్మ ధ్యానాన్ని చెయ్యాలి. దేని కొరకు అంటే ఆత్మ విశుద్ధయే, మనస్సు శుద్ధి కొరకు, మనశ్శుద్ధి కొరకు ఈ ఆత్మ ధ్యానం చెయ్యవలసి ఉంటుంది అని అర్థం. అంటే మనస్సు అశుద్ధం అంటే ఏమిటి, మలం. మనస్సులో ద్వేషం ఉండటం మలం, రాగం ఒక మలం, ఇవన్నీ కూడా మలినంతో సమానం అన్నారు. మలం విక్షేపరూప అశుద్ధి నివృత్త్యర్థం అన్నారు. ధ్యానాభ్యాస దేహాత్మ వాసన. ఈ దేహాత్మ వాసన కూడా మలం. మలం అనే వాసన అనేది మనస్సులో ఉంది. ఎటువంటి మలం వాసన రూపంలో ఉంది, దేహ అభిమానం. ఈ దేహం మీద విపరీతమైన అభిమానం ఉంటే అది దేహాభిమానం అంటారు. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ అభిమానం ఉంటూనే ఉంటుంది, దాని నుంచి బయటికి రావాలి చిన్న చిన్నగా అని అర్థం. తర్వాత శ్లోకం ఆత్మవిశుద్ధి అంటే మనస్సు శుద్ధి కొరకు. 13వ శ్లోకం మిగతా సాధనాలు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాన నవలోకయన్ దిశశ్చానవలోకయన్. ఇక్కడ శరీర స్థితి చెప్తున్నారు. ఇందాక ఉపవిశ్యాసనే యుంజాత్ అన్నారు. ఆ ఉప అంటే ఆ ఆసనం మీద ఉపవిశ్య. 11వ శ్లోకంలోనేమో శైలాజల కుశోత్తరం అని చెప్పి ఆసనం చెప్పారు. ఆసనం అంతా రెడీ చేసుకున్న తర్వాత కాలింగ్ బెల్ కొట్టారు ఎవరో అని చెప్పి అక్కడికి పోయి గౌరవ పిలిచారు, ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి అటు పోకూడదు. ఆసనం అంతా రెడీ చేసుకుని ధ్యానం చేయకుండా ఏమిటి? కృష్ణ పరమాత్మ అంటున్నారు కూర్చో ఉపవిష్య. ఆసనం అనేది ఇక్కడ మనం చేర్చుకోవాలి. ఏం ఆసనం? సుఖాసనం లేక పద్మాసనం లేక వజ్రాసనం సిద్ధాసనం, ఏదో ఒక ధ్యానాసనంలో కూర్చో. ఆసనంలో కూర్చొని ఆసనంలో కూర్చో ఉపవిశ్య ఆసనే యుంజాత్ ధ్యానం చెయ్యన్నారు. శరీరం ఎట్లా ఉండాలి? కాయం అంటే శరీరం, కాయం సమం గ్రీవం, కాయం గ్రీవం సమం, కాయం శిరోగ్రీవం. కాయం అంటే ఈ క్రింది భాగం, శరీర క్రింది భాగం. గ్రీవం అంటే మెడ, శిరం అంటే తల, తల శిరం ఈ శరీరం ఒకే లైన్లో ఉండాలి, సమంగా ఉండాలి. స్ప్రింగ్ లాగా ముందుకు వంగిపోకూడదు, అట్లా నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. నిటారుగా తప్ప ఎట్లాగైనా కూర్చుంటామండి మేము, చాలామంది నిటారుగా కూర్చోలేరు. ధ్యానం చేయడం క్రింద కూర్చొని చేయడం బెస్ట్. కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చొని చేయి, చైర్లో కూడా కూర్చోలేకపోతే ఈజీ చైర్లో కూర్చొని పడుకొని చేయి, నిద్ర మాత్రం పోవాలి. ఏదో ఒకటి ధ్యానం చెయ్యాలి కదా, నిధిధ్యాసనం. అందుకని శరీరం స్వాధీనంలో ఉంచుకోవాలి మనిషి. క్రింద కూర్చునే అలవాటుని పోగొట్టుకోకూడదు. క్రింద కూర్చోగలిగినంత కాలం క్రింద కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. క్రింద కూర్చోవడం మానేసి చైర్లో కూర్చోవడం అలవాటు అయిందంటే ఇంకా మీరు బాసిపెట్లు వేసుకొని కూర్చోలేరు. దీన్ని బాసిపెట్లు అంటాం మనం తెలుగులో. అది ఏమిటి అర్థం? వర్డ్ తెలియదు మనకు. వేసుకొని కూర్చున్నాం, దీన్ని సుఖాసనం అంటారు. ఈ సుఖాసనంలో కూర్చుంటే మంచిది. మామూలుగా ధ్యానానికేమో సిద్ధాసనం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, లేక పద్మాసనం. పద్మాసనం కష్టం, కూర్చోవడమే కష్టం అండి. పద్మాసనం ఎక్కడ వేస్తామంటే కనీసం సిద్ధాసనం. ఎంత వెడల్పుగా కాళ్ళని దూరం చేసి కూర్చుంటే అంత బేస్ దొరుకుతుంది మనకు. అప్పుడు శరీరం ఆడకుండా ఉంటుంది, స్థిరంగా కూర్చోవచ్చు. అందుకని అలవాటు చేసుకోవాలి. ఏదైనా అభ్యాసమే. వెనకటి రోజుల్లో చైర్లు ఉన్నాయా అని? ఇళ్లలో చైర్లు లేవు. ఇప్పుడు అందరికీ చైర్లే. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి క్రింద కూర్చోవడం అలవాటు ఉంటే రోజు అలవాటు అవుతుంది. అందుకని మిమ్మల్ని కూర్చోమంటలేదు ఇప్పుడు, కష్టపడకండి చెప్తున్నా ఉదాహరణకి. కూర్చునే వాళ్ళు వదలకండి అభ్యాసాన్ని. కాయం శిరం గ్రీవం సమం, ఇది శరీర స్థితి నాలుగవ మెట్టు. తర్వాత ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం, నీ యొక్క ముక్కు యొక్క నాసిక అగ్రం మీద నీ దృష్టిని ఉంచవలసినది. సంప్రేక్ష అంటే ముక్కు యొక్క ఈ ముక్కు ఈ ముందు భాగం, ఆ ముక్కు ముందు భాగాన్ని సంప్రేక్ష చూస్తూ ఉండన్నాడు. అక్కడ చూస్తే తలకాయ నొప్పి వస్తుంది. ముక్కు చూస్తూ ఉంటే, ముక్కు చూడమని కాదు, అక్కడ ఇక్కడ చూడవద్దు అని అర్థం. ముక్కును చూడమంటే కృష్ణ పరమాత్మ ఐదో అధ్యాయంలో భ్రూవోర్మధ్యే ప్రాణమావేశ్య అంటే నీ రెండు కళ్ళు ఈ యొక్క భ్రూ మధ్యానికి రావాలన్నాడు. అక్కడ ఇక్కడేమో ముక్కు మీదకి రావాలంటాడు. అంటే అక్కడ చెప్పింది మర్చిపోయినాడు ఆయన? కన్ఫ్యూజన్ చేస్తున్నారేంటి? ఇప్పుడు కళ్ళ భ్రుకిటి మధ్యలో చూడాలా ముక్కు మీద చూడాలా అన్నాడు. అక్కడ కాదు ఇక్కడ కాదు, దీన్ని పరిసంఖ్యా విధి అంటారు. అలా చెప్పినప్పటికీ కూడా ముక్కు మీద భూమధ్య మీద చెప్పినా కూడా అక్కడ చూడమని కాదు అర్థం. దాని అర్థం ఏమిటంటే అటు ఇటు కళ్ళను చెవులను ముక్కును ఇవన్నీ కూడా తిప్పవాకు, నీ యొక్క చూపుని ఏకాగ్రంగా ఉంచు. ఎవరి ముక్కు చూడాలంటే స్వం నాసికాగ్రం, నీ ముక్కునే చూడు. లేకపోతే ఇంకొకళ్ళని పిలిచి వాళ్ళ ముక్కు చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ సమయంలో? అందుకని కృష్ణ పరమాత్మ నీ ముక్కుని మాత్రమే చూస్తూ కూర్చోను ఆయన అన్నాడు. నీ ముక్కుని చూడమని కాదు అక్కడ అర్థం. ఇప్పుడు పిల్లవాడిని అరే చేయి కట్టుకోరా అన్నాం అంటే పొద్దుగుకు చేయి కట్టుకొని ఉండమని అర్థం. ఇట్లాగే కట్టుకొని ఉంటే ఏమైపోతాడు వాడు? చెంది కట్టుకో అంటాం. అంటే అవి ఇవి పట్టుకోవాకు అని అర్థం, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్తే, ఇప్పుడు యోగ అభ్యాసాలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తుంటారు. ఇట్లా చూస్తే ఎట్లా ఉంటుంది? కాసేపు తలనొప్పి వస్తుంది. ఇక్కడ చూస్తే అప్పుడేమవుతుంది, ఏ ధ్యానం అవుతుంది, ఆత్మ ధ్యానమా ముక్కు ధ్యానమా? ముక్కునే చూస్తున్నాం అనుకోండి, అది ఆత్మ ధ్యానం ఏం చేస్తాం? సచ్చిదానంద రూప ధ్యానం లేదు, ముక్కు 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 ధ్యానం అవుతుంది అది. అందుకని లిటరల్ గా తీసుకోకూడదు పదాలు. గురువు దగ్గరికి వెళ్ళి చదవకపోతే మనందరం మనం చదివితే అందరు ముక్కు మీద చూసి ధ్యానం చేయడం, కళ్ళు మధ్యలో పెట్టి ధ్యానం చేయడం చేస్తుంటారు. సంప్రేక్ష నాసికాంగ్రం సం దిశ అవలోకయన్ అంటే ఈ దిశ అంతా కూడా అనవలోకయన్, అటు ఇటు చూడవాకు, దిక్కులు చూడవాకురా. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని అంటే నీ మనస్సును అటు ఇటు వెళ్ళనివాకు, ఇంద్రియాలను అటు ఇటు వెళ్ళనివాకు అన్నారు. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం. తర్వాత చూస్తాం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.